మరి అటువంటప్పుడు మునకలేసినంత మాత్రాన ప్రతివాడు ముక్తిని పొందుతున్నాడా, పుణ్యాన్ని పొందుతున్నాడా అని ప్రశ్నిస్తున్నాడు అగస్త్యుడు. ఎవరికైతే మానసిక శుద్ధి ఉంటుందో వారు చేసే తీర్థ సేవనమే సత్ఫలితాన్ని ఇస్తుంది అని చెప్తూ మరొక చక్కని ఉపమానంతో చెప్తున్నాడు. సుదతి ఏటికి అంతర్విశుద్ధి లేని బాహ్య సంశుద్ధి, అంతఃశుద్ధి లేని బాహ్య శుద్ధి ఎందుకు చెప్పు? బహుతీర్థ పరిచయమున వేయు కరవల జలమున వెలికడిగిన కలుగునే శుద్ధి వారుణీ కలశమునకు. చక్కని ఉపమానం ఇక్కడ చెప్తున్నాడు. సారాయిని ఒక పాత్ర నిండా పెట్టి ఆ పాత్రకు మూతి బిగించి ఆ పైన ఎన్ని గంగా జలాలతో అభిషేకం చేస్తే మాత్రము ఆ పాత్ర శుద్ధి అవుతుందా అన్నట. ఆ విధంగా మన హృదయంలో కల్మషాన్ని దాచుకుని శుద్ధి పొందకుండా ఎన్ని బాహ్య తీర్థాలు చేస్తే మాత్రం ప్రయోజనం ఏమిటి అంటున్నాడు. ఇక్కడ గ్రహించవలసిన విషయం ఏమిటంటే బాహ్య తీర్థాలని నిరసించడం కాదు, అవన్నీ పుణ్యతీర్థములు, తెలిసి మునిగినా తెలియక మునిగినా అవి ఇవ్వవలసిన ఫలితాన్ని ఇస్తాయి, అందరి సందేహం లేదు. కానీ తెలిసి మునిగితే ముక్తి, చక్కని పుణ్యం లభిస్తుందని చెప్తున్నారు. మనశ్శుద్ధితో తీర్థయాత్ర చేసేటువంటి వాడు తొందరగా పుణ్యాన్ని గాని భగవద్ అనుగ్రహాన్ని పొందుతాడు. మనశ్శుద్ధి లేకుండా తీర్థయాత్ర చేసిన వాడికి ఆ ప్రయోజనం అంత తొందరగా సిద్ధించదు. అసలు మనశ్శుద్ధి రావడం అటుంచండి, మనశ్శుద్ధి రావాలి అనే తపన కూడా లేకపోతే ఎంత బాధాకరమైన విషయం. అయ్యో చిత్తశుద్ధి లేదే అనే వేదన ఉండాలి. మనం భగవంతుని సేవించిన, అనుష్ఠానాలు చేసిన, ఉపాసనలు చేసిన, పారాయణలు చేసిన, ఏవో రావాలని, ఏవో ఆర్థిక ఫలాలు లేకపోతే చక్కని జీవితం రావాలనే ప్రయోజనంతో చేస్తాం గాని చక్కని ఆత్మశుద్ధిని, చిత్తశుద్ధిని పొందాలని ఏనాడైనా అనుకుంటామా? అలా అనుకునే తపన ఉంటే మాత్రం అనుష్ఠానమైన తీర్థమైన మనశ్శుద్ధిని ఇస్తుంది. అలా మనశ్శుద్ధి కోసం తపన పడి తీర్థయాత్ర చేస్తే మనశ్శుద్ధి లభిస్తుంది, లభించిన మనశ్శుద్ధితో మళ్లీ తీర్థయాత్ర చేస్తే కైవల్యం లభిస్తుంది, భగవద్ అనుగ్రహం లభిస్తుంది. ఆ కారణంగా ఈ రెండు కలిసి సాగాలని చెప్తున్నాడు. గాని ఏ ఒక్కదాన్ని నిరసించడం ఇందులో లేదు. భావశుద్ధి, బాహ్యశుద్ధి రెండూ కావాలి. బాహ్య తీర్థ సేవనము, అంతస్తీర్థ సేవనము రెండూ జరగవలసినవే అని ఇందులో ప్రతిపాదిస్తున్నాడు మహర్షి. ఇలా తీర్థయాత్రల గురించి చెప్తూ మరో గొప్ప విషయం కూడా కాశీఖండంలోనే మరొక చోట చెప్పబడింది. తీర్థయాత్రలు ఎప్పుడు చేయాలి, అదేవిధంగా క్షేత్రాలు దర్శించడం, అనుష్ఠానాలు ఏ వయస్సులో చేయాలి, ఏ సమయంలో చేయాలని ప్రశ్న. మనం అందరం సాధారణంగా ఏమనుకుంటామంటే దైవ చింతన గాని ఆధ్యాత్మిక చింతన గాని వయసు ఉడిగిపోయిన తర్వాత చేసుకోవలసినది అనుకుంటాం. ముసలి వాళ్ళకి ఇవన్నీ తీర్థయాత్రలు గాని క్షేత్రయాత్రలు గాని అనుకుంటాం. ఇదంతా యవ్వన మదంతో అనుకునేటువంటి మాట మాత్రమే. నిజానికి ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా ఆధ్యాత్మిక సాధన సాగాలి. ఆధ్యాత్మిక సాధన అనేది పునాది, భౌతికమైన సాధన దాని మీద కట్టే భవంతి. ఆధ్యాత్మిక సాధన లేకుండా భౌతికమైనవి ఎన్ని సాధించినప్పటికీ కూడా పునాదు లేని భవంతుల వలె కూలిపోతాయి. కనుక ఈ పునాదిని పదిలిపరుచుకోవాలి. ఈ అంతరంగ శుద్ధినిచ్చేటువంటి ఆధ్యాత్మిక సాధన చాలా అవసరం. ఈ విషయం చెప్తూ ఎప్పుడు తీర్థయాత్ర చేయాలనే దాని కాశీఖండంలో మరొక చోట ఈ విషయం ప్రస్తావించబడుతుంది. పొడిదగ్గు కంఠంబు పొరిపుచ్చకయమున్న తల ప్రకంపంబు పొందకయమున్న బొమలు కన్నుల మీద పొది వివరాలకమున్న పరనేత్రముల కడ్డు పడకమున్న శృతి పుటంబుల శక్తి సురిగిపోవకమున్న వళులు ఆననమున పర్వకయమున్న హృదయంబులో జాగ పదను తప్పకమున్న గాత్రంబు శిథిలంబు కాకమున్న పండ్లు వేర్వాసి కదలు చూపకయమున్న కాకి కడకంటి చూపుపై రాకమున్న కాలు సేయి ఆడు కాలంబే కదలవలయు తీర్థసేవకు దేహమస్థిరము కాన. చాలా చక్కటి పద్యం ఇది కూడా. ఇందులో చివరి రెండు వాక్యాలు ఇంకా బలంగా గుర్తుంచుకోవలసినవి. కాలు సేయి ఆడు కాలంబే కదలవలయు తీర్థ సేవకు దేహమస్థిరము కానా అని చెప్తున్నాడు. పొడిదగ్గు కంఠంబు పొరిపుచ్చకయమున్న, వార్ధక్యం వచ్చిందా? అసలు ఆగకుండా దగ్గుస్తూ ఉంటుంది పొడిదగ్గు. ఆ పొడిదగ్గు రాకుండానే, తల వణకకుండానే, బొమలు జారిపోకుండానే, కళ్ళు ఎవరొచ్చారా అని చూసుకోవలసిన దుస్థితిలో అంధత్వం రాకుండానే, అదే విధంగా చెవులకు వినికిడి శక్తి తగ్గక ముందే, ముఖం ముడతల పడక ముందే, హృదయంలో బలం తగ్గక ముందే. హృదయంలో బలం అంటే వార్ధక్యం పెరుగుతున్న కొద్దీ బేలతనము, భయమే పెరుగుతాయి, జ్ఞాపక శక్తి క్షీణిస్తుంది. ఇలా ఇంద్రియ పటుత్వాలన్నీ తగ్గిపోతే ఆధ్యాత్మిక సాధన అనేటువంటిది వృధా ప్రయాసం మాత్రమే. బలీయమైన ఇంద్రియ శక్తి ఉన్నవాడే ఆధ్యాత్మిక సాధన చేయగలడు. ఇదే అంటాడు వివేకానంద, చక్కని నెత్తురు, చక్కని నరాలు, చక్కని యవ్వనం ఎవడుకుంటుందో వాడు మాత్రమే ఆధ్యాత్మిక సాధన పనికొస్తాడు. ఉపనిషత్తు చెప్తుంది దృఢిష్టో బలిష్ట అని. దృఢమైన గాత్రము, బలిష్టమైన గాత్రము, ఆరోగ్యవంతమైన శరీరంతోనే ఆధ్యాత్మిక సాధన సాధ్యమవుతుంది. హృదయ దౌర్బల్యం ఏమాత్రమూ ఉండకూడదు. హృదయ దౌర్బల్యం ఉండకూడదు అంటే శరీర పుష్టి ఉండాలి. అందుకే యవ్వనమే సరి అయిన సమయం. పైగా తీర్థ సేవనం చేయడం అంతఃశుద్ధి బాహ్యశుద్ధి రెండూ సాధించడమే కాక అనంతమైన విజ్ఞానాన్ని సాధించడం కూడా. కాలు చేయి కదులుతున్నప్పుడే తిరగాలి, లేకపోతే బదరీవో కేదామో వెళ్ళం. అయ్యా నేను నడవలేను, చలి కోరవలేను, ఎండ కోరవలేను అనేటువంటి శరీరం ఏమి చేయగలదు? పైగా దేహమస్థిరము కానా, శరీరం ఎన్నాళ్ళుంటుందో తెలియదు. ఆయువు అనేది ఒక అవకాశం, మన లోపల ఆత్మను ఆవిష్కరించుకోవడానికి భగవంతుడిచ్చిన పెద్ద అవకాశం ఆయుష్. దాన్ని సార్థకం చేసుకోవాలి. అందువల్ల యవ్వనం ఉన్నప్పుడే ఈ తీర్థయాత్రాదులు చెయ్యాలి అని కాశీఖండంలో మరో చోట కూడా చెప్తాడు. ఇదే విషయాన్ని మనకి దుర్జడు చెప్తూ చెప్తాడు. దంతంబుల్ పడనప్పుడే, తనువు నందారూఢియున్నప్పుడే, కాంతాసంగము రోయనప్పుడే, జరాక్రాంతంబు కానప్పుడే, వింతల్ మేన జరింపనప్పుడే, కురుల్ వెల్వెల్ల కనప్పుడే, చింతింపన్వల మీ పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వర అని. కనుక శరీర పుష్టి ఉన్నప్పుడే సాగవలసినవి ఈ ఆధ్యాత్మిక సాధనలు గాని, తీర్థ సేవనలు గాని, క్షేత్రయాత్రలు గాని. దీని ద్వారా ఏమవుతుందంటే అంతఃశుద్ధి ఏర్పడుతుంది. ఎంతో కొంత ముందు చిత్తశుద్ధి కోసం తీర్థయాత్ర చేసి తర్వాత చిత్తశుద్ధితో గాని తీర్థయాత్ర చేస్తే దానివల్ల ఫలితములు చాలా ఉంటాయి. ఇలాగా తీర్థయాత్ర సేవనం గురించి చెప్పిన తర్వాత అగస్త్య మహర్షి చెప్తూ ఉన్నారు, ఈ తీర్థయాత్ర చేసేటప్పుడు అవసరమైన గుణాలు కొన్ని తీర్థయాత్ర చేసేవాళ్ళు తప్పకుండా పాటించవలసినది. ముందు చెప్పుకున్నట్లుగా మానస తీర్థ సేవనం చేస్తూనే అహంకారంబు, అకోపనత్వంబు, అనాలస్యంబు, సూనృతంబు, సమాధానంబు, శ్రద్ధదానత్వంబు, హేతునిష్ఠ ఇలాంటి కొన్ని గుణాలు చెప్తున్నారు. ఇవన్నీ తీర్థయాత్రకు అంగములు. ఇవి లేకుండా తీర్థయాత్ర చెయ్యరాదు. వీటిని పాటిస్తూ చెయ్యాలట. ముందు అనహంకారము, అహంకారాన్ని విడిచిపెట్టాలి. ఆ నేను, నాకు ఇది జరగలేదు అనేటువంటి ఏ అహంకార భావాలున్నాయో, దప్పము మొదలైనవి, అవి తొలగాలి. రెండవది అకోపనత్వము, తీర్థయాత్రలో ఎట్టి పరిస్థితుల్లోనూ కోపాన్ని పాటించకూడదు. అదే విధంగా అనాలస్యంబు, తీర్థయాత్రలో బద్ధకం పనికిరాదు. తెల్లవారుజామున లేవడంలో గాని, నదిలో స్నానం చేయడం గాని, ఇతరత్ర అనుష్ఠానాలకు మాత్రం ఎటువంటి బద్ధకాన్ని పాటించకూడదు. తర్వాత సూనృతంబు, సత్యం తప్పకూడదు. తీర్థయాత్రలో అబద్ధం ఆడరాదు. తీర్థయాత్రలో ఏది చేసినా కోటి గుణితో అన్నారు, కోటి రెట్ల ఫలితం అన్నమాట. ఆ విధంగా తీర్థంలో పుణ్యం చేసినా కోటే, పాపం చేసినా కోటే. పైగా బయట మనం చేసిన పాపాలన్నీ తీర్థానికి వెళ్ళి పోగొట్టుకోవచ్చు, కానీ తీర్థంలో పాపం చేస్తే అది పోగొట్టుకోవడానికి ఎక్కడికి వెళతాం? అందువల్ల తీర్థయాత్ర చేసేటప్పుడు ఆ నిష్పాపమైన ప్రవర్తన చాలా అవసరము. ఇలా చెప్తూ శ్రద్ధాదులతో తీర్థయాత్ర చేయాలని వివరించి, చెలువ శ్రీగిరియందు శిఖరేశ్వరంబను శిఖరంబు చూచిన చేరు ముక్తి, కాంత శ్రీశైలంబు కంటే వేగంబున కేదారమీజాలు కేవలత్వము, అంతకంటెను వేగము అరవిందలోచన అమృతమీనోపు ప్రయాగ తీర్థము, ఆ ప్రయాగము కంటే అతివేగమున చేయు అపవర్గమింతి మహాశ్మశానము. శ్రీశైల శిఖరాన్ని చూస్తే ముక్తి లభిస్తుందని, దానికన్నా తొందరగా ముక్తినివ్వగలిగేది కేదార తీర్థమని, దానికన్నా తొందరగా ముక్తినివ్వగలిగేది ప్రయాగ, దానికన్నా శీఘ్ర ఫలకారి మహాశ్మశానమైనటువంటి కాశీ. ఈ పేరు ఎందుకు వచ్చింది అనేది కూడా తర్వాత చెప్పుకుందాం. కాశి అటువంటి శీఘ్ర ప్రకారి అయినటువంటి తీర్థము. ఆనంద కానన ప్రాప్తికరములు అఖిల తీర్థంబులు ఇందు సందేయంబు లేదు. అఖిల తీర్థములు కూడా ఆనంద కానన తీర్థానికి దారితీస్తాయట, ఆ ఫలాన్ని ఇస్తాయి. ఆనంద కానన తీర్థం అంటే కాశీ తీర్థం అన్నమాట. కాశీ తీర్థ ఫలాన్ని ఇస్తాయి అంటే అక్కడికి తీసుకువెళతాయి. కాశికా తీర్థమాడక కదియరాదు లక్ష తీర్థంబులాడిన మోక్ష లక్ష్మి, కాశీ తీర్థం ఆడితే మోక్షలక్ష్మి సిద్ధిస్తుంది అని చెప్తూ, ఇది అర్థం అవడానికి నీకు ఒక ఉపాఖ్యానం చెప్తున్నాను విను అని అగస్త్యుడు ఇక్కడ శివశర్మోపాఖ్యానం అని చక్కని వృత్తాంతాన్ని చెప్తాడు. కాశీఖండంలో శివశర్మ ఉదంతం చాలా బాగా ఉంటుంది. ఈ శివశర్మ ఉదంతాన్ని ఉపాఖ్యానాన్ని ఆధారం చేసుకుని మరెన్నో కథలు ఇందులో చెప్పబడుతూ ఉంటాయి. ఈ శివశర్మ చక్కని అనుష్ఠానపరుడైనటువంటి వాడు, పుణ్యాత్ముడు, విష్ణు భక్తుడు. అతను అనేక తీర్థయాత్రలన్నీ సేవించి చివరికి ఒక చోట మరణిస్తాడు. మరణించిన తర్వాత విష్ణుభటులు వచ్చి అతన్ని మహోర్ధ్వలోకమైనటువంటి వైకుంఠానికి తీసుకువెళుతూ ఉంటారు. ఆ తీసుకువెళుతున్నప్పుడు తోవలో అనేక లోకాలు కనబడుతూ ఉంటాయి. ఆ లోకాలు ఏమిటి అని అడుగుతున్నాడు శివశర్మ. వచ్చిన విష్ణుభటులు ఆ లోకం గురించి వర్ణిస్తూ ఉంటారు. ఆ వాటికి సంబంధించిన ఇతివృత్తాలు చాలా చక్కగా ఆసక్తికరంగా ఉంటాయి. ఇంద్రలోకం, వరుణలోకం, యమలోకం, స్వర్గలోకం, సూర్యలోకం, చంద్రలోకం, ఇలా ఊర్ధ్వలోకాల గురించి చెప్తారు. ఇవన్నీ సూక్ష్మ భూమికలకు సంబంధించినవి, భౌతిక నేత్రాలతో చూద్దామన్నా కనబడదు. ఇతడు సూక్ష్మదేహాన్ని ధరించి వైకుంఠంలో వాసయోగ్యమైన దేహం అతడికి వచ్చింది ఇప్పుడు పుణ్యఫలంగా. ఆ దేహంతో వెళుతూ ఉన్నాడనమాట. అప్పుడు త్రోవలో ఈ లోకాలన్నీ చూపిస్తూ వర్ణిస్తూ ఉంటే ఒక్కొక్క లోకాన్ని పాలించే ఆ లోకాల అధినేతలందరూ కూడా కాశీక్షేత్రంలో భగవంతుడిని ఉపాసించి ఆ పదవిని పొందిన వారే. ఇది వింటూ ఆశ్చర్యపోతాడు శివశర్మ. అలా చేరతాడు విష్ణులోకాన్ని. ఈ విధంగా కాశీ వైభవాన్ని చెప్తూ ఉన్నాడు అగస్త్యుడు లోపాముద్రతో. నమశివాయ సాంబాయ శాంతాయ పరమాత్మని నమః. శ్రీశైల యాత్ర చేస్తున్నటువంటి అగస్త్య మహర్షి లోపాముద్రతో తీర్థయాత్రల వైభవము కాశీక్షేత్ర మహాత్మ్యము చెప్పి శివశర్మోపాఖ్యానాన్ని అక్కడ తెలియజేశారని చెప్పుకున్నాం. శివశర్మ అనేకములైన తీర్థయాత్రలు చేసి తత్ఫలంగా మరణానంతరం దివ్య దేహధారి అయి విష్ణుభటులు తోడురాగా దివ్య విమానం మీద వైకుంఠానికి వెళుతూ తోవలో అనేక లోకాలను దర్శిస్తూ ఆ లోకానికి సంబంధించిన వృత్తాంతాన్ని వింటూ ఉన్నాడు విష్ణుభటుల ద్వారా. ఒక్కొక్క లోకంలో దానికి అధిపతిగా ఉన్నటువంటి వారు శివుని కోసం కాశీక్షేత్రంలో తపస్సు చేసి ఆ దివ్య పదవిని పొందారనే విషయం తెలుసుకుని కాశీక్షేత్రాన్ని మనసులోనే నమస్కరించుకుంటాడు శివశర్మ. తర్వాత వైకుంఠానికి చేరి తన పుణ్యఫలం ఉన్నంత వరకు వైకుంఠ లోకంలో ఆ సాలోక్య మోక్షాన్ని అనుభవించి తిరిగి మళ్లీ జన్మించి ఉత్తమ జమని పొంది కాశీక్షేత్రంలో తనువుని చాలించి పూర్ణ కైవల్యాన్ని సాయుధ్య మోక్షాన్ని పొందాడు అనేటువంటి వృత్తాంతాన్ని అగస్త్యుడు లోపాముద్రతో చెప్పి శ్రీశైలానికి ప్రదక్షిణ నమస్కారములు చేసి మల్లికార్జున స్వామికి మళ్లీ నమస్కారము అర్చనలవన్నీ చేసుకుని కొల్లాపుర లక్ష్మి చెప్పిన ప్రకారంగా సామిమలకు చేరుకున్నాడు అగస్త్యుడు. సామిమల కుమారస్వామి వలసిన క్షేత్రం. ఈ కుమారస్వామి క్షేత్రం, ఈ సామిమల ఎక్కడున్నది అంటే కర్ణాటకలో కిష్కింధ పర్వత ప్రాంతంలో ఉన్నది అని కాశీఖండం ప్రకారం తెలియవస్తోంది. ఆ స్వామి వద్దకు వెళ్లి నమస్కరించాడు అగస్త్యుడు లోపాముద్రా సహితుడే. సామి మల కుంజని మహాముని ఘటోద్భవుడు భామయును తాను కడు నేమమున పుణ్యారామ తరువాటి మణి ధామమునన్న అభిరామ సుకుమార తర హేమని భగాత్రున్ సామ జముఖానుజు సుధామధుర మందహతి తామల కపోల వదనామృతమయూకున్ హైమవతి పట్టిని అఖిలామర శరణ్యునత కామిత కరున్ కొమరు సామి భజించెన్. కొమరు సామిని భజించెన్, కుమారస్వామిని భజించేట. ఎటువంటి కుమారస్వామి అంటే అభిరామ సుకుమారతర హేమని భగాత్రున్. సుకుమారతరమైనటువంటి శరీరంతో హేమని భగాత్రున్ బంగారం వంటి వెలుగులు ప్రకాశింపజేస్తున్నటువంటి శరీరంతో దీపిస్తున్నటువంటి సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేశాడు అగస్త్యుడు. స్వామి పేరు సుందరమూర్తి శృంగారమూర్తి అని కూడా అంటారు. మహాసౌందర్య రాశి ముద్దుస్వామి అని చెప్పబడేటువంటి సుబ్రహ్మణ్య స్వామి కుమారస్వామి. ఈయన గురించి వర్ణిస్తూనే త్యాగరాజు అంటాడు, నీ వంటి దైవమును నేనందు కాననురా షడానా. ఆ సుబ్రహ్మణ్య స్వామిని చూడగానే ఆనందంతో త్యాగరాజు చేసిన కీర్తన ఇది. అనేక చోట్ల సుబ్రహ్మణ్యని కీర్తించారు త్యాగరాజు, ముద్దుస్వామి దీక్షితులు కూడా. పైగా ఆ గురుగుహ స్వరూపుడైనటువంటి సుబ్రహ్మణ్యుడు చాలా వెంటనే కనబడ్డాట త్యాగరాజు స్వామికి ఒక తీర్థంలో ఒక క్షేత్రంలో. కనబడిన వెంటనే ఆనందంతో ఇంత క్షిప్రప్రసాద అయినటువంటి స్వామిని ఎక్కడా చూడలేదు అని అలా అనుగ్రహించి బాల రూపంలోను కుమారస్వామి కనబడ్డాడు. మారకోటులందు గల శృంగారము ఇందుముఖ నీ కొనగోటను బోలునే అంటాడు త్యాగరాజు స్వామి. కోటి మన్మథుల్లో ఉన్నటువంటి సౌందర్యం అంతా కూడా ఆ సుబ్రహ్మణ్యుని యొక్క కాలి కొనగోటుకు కూడా సరిపోదుట. అటువంటి దివ్య మంగళ విగ్రహం ఆ శివశక్తుల సమైక్య స్వరూపుడైనటువంటి సుబ్రహ్మణ్య స్వామిది. ఆయన శివశక్తుల సమైక్యమూర్తి. పైగా ఆ అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన పుత్రుడు, శక్తి ఆయుధంతో దీపించేటువంటి వాడు. అటువంటి స్వామిని చూస్తున్నాడు సామజ ముఖానుజు. సామజముఖుడు అంటే గజముఖుడు. అతడికి అనుజుడైనటువంటి వాడు అంటే గజముఖుడైన గణేశుని యొక్క సోదరుడు. సుధామధుర మందాహితామల కపోల వదనామృతమయూకన్, అమృతముని వెదజల్లుతున్నటువంటి వెన్నెల వంటి చిరునవ్వుతో ప్రకాశిస్తున్నటువంటి హైమవతి పట్టి. హైమవతి అంటే హిమవంతుని కుమార్తె అయిన పార్వతి, పట్టి అంటే తనయుడు అర్థం అన్నమాట. పార్వతీదేవికి తనయుడైనటువంటి వాడు. అఖిలామర శరణ్యు, సర్వదేవతలు కూడా శరణు వేడేటటువంటి దివ్యమూర్తి. ఆయనే లేకపోతే తారకాసుర సంహారం జరిగేది కాదు. సమస్త దేవసేనలను నడిపినటువంటి దిట్ట అయినటువంటి ఆ దివ్య సేనానిని దర్శించి నమస్కరించి ఆరాధించాడు అగస్త్య మహర్షి. దక్షిణాపథం అంతా కూడా ఈ కార్తికేయ ఉపాసన, సుబ్రహ్మణ్యోపాసన చాలా ప్రసిద్ధి. కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని కొన్ని ఉపాసనలు బాగా పండుతూ ఉంటాయి. ఒక్కొక్క వ్యక్తి వాడి జీవలక్షణం ప్రకారం ఒక్కొక్కను అభీష్ట దైవంగా ఎంచుకుని ఉపాసిస్తూ ఉంటాడు. అతన్ని అనుసరించి మరికొంతమంది. ఇలాగా వ్యక్తికి ఎలాగ అతని జీవలక్షణం బట్టి ఒక దైవోపాసన ఉంటుందో, ప్రాంతాల బట్టి ఒక్కొక్క చోట ఒక్కొక్క ఉపాసన వర్ధిల్లుతుంది. అంతేగాని దేవతల్లో ఎక్కువ తక్కువ లేరు. ఒక్కొక్క ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి సంప్రదాయాలు కొన్ని వాటిని అనుసరించి వృద్ధి చెందుతూ ఉంటాయి. ఉదాహరణకి రాధా ఉపాసన ఉంది, అది దక్షిణాది వైపు అంత తెలియదు, కానీ ఉత్తరాది బృందావనం మొదలైన సీమల్లో రాధాదేవి ఉపాసన చాలా పటిష్టంగా వర్ధిల్లుతుంది. అలాగే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఉపాసన ఉంటుంది. దక్షిణా పథమంతా కూడా సుబ్రహ్మణ్య ఉపాసన చాలా ప్రసిద్ధి. అంటే ఉత్తరాదిలో కూడా కాశీ లాంటి క్షేత్రాలు, కార్తికేయ ఆలయాలు ఇత్యాదులు ఉన్నాయి, కానీ దక్షిణా పథంలో ఎక్కువ ప్రసిద్ధిగా సుబ్రహ్మణ్యోపాసన ఉంది. ఎందుకంటే ఆ స్వామి ఒకసారి ఒక చిన్న అలక కారణంగా కైలాసం నుంచి కదిలి వచ్చి దక్షిణాపథానికి వచ్చాడని పురాణ కథ. తదదిగా సుబ్రహ్మణ్యారాధన దక్షిణాది అంతా ఎక్కువగా వ్యాపించి ఉన్నది. షణ్మతాలలో ప్రధానమైన స్కాందం కూడా. ఆ స్కందుడు దక్షిణాదిలోని ముఖ్యంగా తమిళనాట 6 క్షేత్రాల్లో ప్రధానంగాను ఇంకా ఎన్ని చోట్ల ప్రకాశిస్తూ ఉన్నాడు. అదేవిధంగా కర్ణాటకలో, మన ఆంధ్రదేశంలో కూడా సుబ్రహ్మణ్యుడు, సుబ్బన్న, సుబ్బారావు ఇటువంటి పేర్లతో సుబ్రహ్మణ్య ఆరాధన ఉంది. కుండలిని శక్తి సంకేతంగా స్వరూపంగా సుబ్రహ్మణ్యను ఆరాధించడం కూడా ఉంది. ఇటువంటి ఆ సుబ్రహ్మణ్య స్వామి ఈ దక్షిణా పథంలో కనబడ్డాడు అగస్త్య మహర్షికి. ఆ సుందరాకారుడైనటువంటి శివశక్తుల సమైక్యమూర్తి అయినటువంటి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించి ప్రశాంతంగా కూర్చున్న తర్వాత అడిగాడు వారాణసి మహాత్మ్యాన్ని వివరించమని. ఇక్కడ ఇది ఎలాంటిది అంటే, ఒక ఊరిని మనం విడిచిపెట్టి వచ్చేసాం, మనం ఎంతో కాలం ఉన్నటువంటి కన్నతల్లి లాంటి ఊరిని విడిచిపెట్టి వచ్చేసాక ఆ ఊరి మీదే మనసు ఉంటుంది. కొంతకాలానికి ఆ ఊరికి చెందిన వాడు ఎవడైనా మనకు తారసపడ్డాడు అనుకోండి, ఆ ఊరు ముచ్చట్లు చెప్తూ ఉంటే చాలా ఆనందం కలుగుతుంది మనకి. దానిలో ఆ ఊరు నుంచి వియోగం అనేటువంటి వేదన నుంచి కూడా మనం బయటపడతాం, సేద తీరతాం. అదే విధంగా ఇప్పుడు అగస్త్యుణ్ణి సేద తీరుస్తూ ఉన్నాడు కుమారస్వామి. ఎప్పుడైతే కాశీక్షేత్ర వైభవాన్ని వివరించమని అడిగారో సుబ్రహ్మణ్యుడు కూడా అన్నట్ట, అది చెప్పడం నా వల్ల కాదు అని. ఆరు ముఖములు కలవాడ నవుదుగాని, నిగమ శాస్త్రార్థములు కాననేత్తుగాని, అధిక వైదగ్యవంతుడనగుదు కాని, కడగి వర్ణింపనోప శ్రీ కాశీ మహిమ అని చెప్తున్నాడు. నాకు ఆరు ముఖాలు ఉన్నాయి నిజమే, అదే విధంగా నిగమ శాస్త్రార్థాలన్నీ నాకు తెలుసు, పైగా అఖిల వైదగ్యవంతుడనవుదు గాని గొప్ప నేర్పున్నవాణ్ణి నేను, అందులో సందేహం లేదు. అయినప్పటికీ కూడా కాశీని మాత్రం పరిపూర్ణంగా వర్ణించే శక్తి నాకు లేదు అంటున్నాడు కుమారస్వామి అంటే వాడు. కుమారస్వామి మహాకవి కూడా, ఎందుకంటే ఆ విషయమే పోతన గారు చెప్తూ అంటారు, పుట్టన్ బుట్ట శరంబునన్ ములువ అంభోయాన పాత్రంబునన్ నెట్టన్ గల్గను కాళిగొల్వను పురాణింపందరంకొంటి మీదెట్టే వెంట చరింతునమ్మా తత్సరణి నాకేమమ్మా ఓయమ్మా మేల్పట్టున్నా కగుమమ్మ నమ్మి తుజమి బ్రాహ్మీ దయాంభోనిధి అని సరస్వతీదేవిని ప్రార్థిస్తూ, అమ్మా నేను పుట్టలోంచి పుట్టలేదు, గొప్ప కవిత్వం రాయలేను అంటాడు. పుట్టలోంచి పుట్టలేదంటే వాల్మీకిని కాను అని అర్థం అనమాట. అలాగే శరంభునన్ములువా అని చెప్పాడు, అంటే శ్రవణ భవుణ్ణి కాలేదు అని. రెల్లు తుప్పలో పుట్టినటువంటి వాడు, శరవణంలో ఉద్భవించినటువంటి వాడు సుబ్రహ్మణ్య స్వామి అనమాట. అందువల్ల నేను శరవణ భవుణ్ణి కాలేదు అని కూడా అన్నాడు. అంటే మహాకవిత్వము, ప్రతిభ, పాండిత్యము, సమర్థత వీటన్నిటికీ అధిష్టాన దైవం కుమారస్వామి. కుమారస్వామిని ఉపాసించిన వారికి బుద్ధిశక్తి పెరుగుతుంది అని చెప్తారు. ఎందుకంటే ఆయన ఆరు ముఖాల వాడు, షడారణుడు కదా. షడానుడు ఆరు ముఖాలు దేనికి సంకేతం అంటే, శాస్త్రంలో షణ్ముఖీ ప్రతిభ అని ఉంది. అంటే అనేక కోణాలలో ఒక వస్తువుని దర్శించడం, బహుముఖాలతో కూడిన పాండిత్యం గాని ఆ ప్రతిభ గాని కలిగి ఉంటే దాన్ని షణ్ముఖీ ప్రతిభ అంటారు. అటువంటి ప్రతిభ కలిగినటువంటి వాడు సుబ్రహ్మణ్య స్వామి. అందువల్ల ఆయన చెప్తున్నాడు ఈ విషయం, ఆ చెప్తున్నవాడు కూడా అంత ప్రతిభ నాకున్నప్పటికీ కూడా నేను వివరంగా చెప్పలేను, సరే ఎంత చెప్పగలిగితే అంత చెప్తాను, ఎందుకంటే కాశీ గురించి ఎంత చెప్పుకుంటే అంత ధన్యత. ఒక మహానదిని మొత్తం పానం చేయలేకపోయినా మనం తీసుకెళ్లిన పాత్రతో ఎంత దొరికితే అంత, అది చాలు మన దాహం తీర్చడానికి. అందువల్ల నాకు అందినంత చెప్తాను సుమా, పైగా ఇది కూడా నా సొంతంగా చెప్పే విషయం కాదు. ఈ అర్థంబు మా తల్లి పార్వతీదేవి మా జనకు హరునడిగే ఆ సర్వజ్ఞుండు ఆ జగన్మాతకు ఆనతిచ్చిన ప్రకారంబు నీకు చెప్పేదా, సవధానమతి వై ఆకర్ణింపుము అంటున్నాడు కుమారస్వామి గచ్చినతో. నువ్విప్పుడు అడిగిన ప్రశ్న మా అమ్మ మా నాన్నగారిని అడిగింది అన్నాడు. అంటే పార్వతీదేవి శివుణ్ణి అడిగిందిట కాశీ వైభవాన్ని చెప్పమని. అప్పుడు శంకరుడు చెప్పాడు, ఆ విన్న మాటలు నేను చెప్తున్నాను, అంటే మా అమ్మకి మా నాన్నగారు చెప్పిన విషయాలు చెప్తున్నాను అంటున్నాడు అన్నమాట. అంటే అమ్మవారికి తెలియదనా అడిగింది, అంటే ఎలా ప్రశ్నించాలో ఈ పిల్లలకి తెలియదు, కనుక ప్రశ్నించడం కూడా నేనే చూసుకుంటానని అమ్మ మన తరపున ప్రశ్నించింది అయ్యని. అప్పుడు అయ్య వివరించి చెప్తున్నాడు మన కోసం వాళ్ళిద్దరి సంభాషణ. ఆ కైలాసంలో నిరంతరం ఆ పార్వతీ పరమేశ్వరులు ఇటువంటి చర్చాగోష్ఠులు ఎన్నో చేసుకున్నారు. వాళ్ళ చర్చల వల్ల శాస్త్రాలు పుట్టాయి, శివశక్తుల చర్చల వల్ల ఉద్భవించాయి అన్నమాట. ఇలా లోకక్షేమం కోసమే అమ్మ అయ్యల సంభాషణలన్నీ కూడా. ఇలాగా ఆ శంకరుడు తల్లికి చెప్పినటువంటి ఆ కాశీ వైభవం చెప్తూ ముందు కాశీకి ఎన్ని పేర్లున్నాయి ఆ పేర్ల యొక్క విశిష్టత చెప్తున్నారు. ఈ పేర్ల అర్థాలు కూడా మనం గతంలో కొన్ని మార్లు చెప్పుకున్నాం, గాని ఇక్కడ అన్ని ఒక దగ్గర చక్కగా కూర్చబడ్డాయి గనక మరోసారి వీటిని అనుకుని ఆ పుణ్యాన్ని కూడా సంపాదించుకుందాం. అంబుజాసను నాయురవసానమున యందు గ్రస్త సమస్త లోక ప్రపంచమై మాయ నిర్వికల్పాకారమున తను నాశ్రయింపగా పరమాత్మయుండే. మొట్టమొదటి సృష్టికి పూర్వం ఎలాంటి స్థితి ఉన్నదో చెప్తున్నాడు ఇక్కడ. అప్పుడు ఆ స్థితిని మనం ఊహించలేము. నచర్న సాస శివయేవ కేవలహ అని ఉపనిషత్తు చెప్తున్నాయి. అప్పుడు ఏమీ లేదు, ఏమీ లేదన్నదాన్ని మనం ఊహించలేం. ఎందుకంటే వెలుగు లేదు అంటే మనం చీకటిని ఊహించుకుంటాం. అక్కడ చీకటి లేదు, వెలుగు లేదుట, అది ఎటువంటి స్థితితో మనం ఊహించలేం. మరి ఉన్నది ఎవరు అంటే నచన్న సాస శివయేవ కేవల ఏవీ లేవు, శంకరుడొక్కడే శివుడొక్కడే ఉన్నాడు అని. శివజ్యోతి పరంజ్యోతి పరబ్రహ్మ నిర్వీకారమై నిరాకారమై ఉన్నటువంటి పరతత్వం ఉన్నది అన్నారు. ఆ స్థితిని వర్ణిస్తూ అనర్క చంద్రగ్రహ తారక నక్షత్రంబు అనహోరాత్రంబు అనగ్ని భూసల్ల మాలుతంబు అప్రధానంబు అశబ్ద స్పర్శంబు అగంధంబ రూపంబు అదింగ్ముఖంబై భువన ప్రపంచం అంధకారావశేషంబై ఉండా అని వర్ణిస్తున్నాడు శ్రీనాథుడు. అనర్క చంద్రగ్రహ తారక నక్షత్రంబు అంటే సూర్యుడు గాని చంద్రుడు గాని గ్రహములు గాని తారకాదులు గాని పగలు గాని రాత్రి గాని అగ్ని గాని భూమి గాని నీరు గాని ఇత్యాదులు ఏవీ లేవు. అటువంటి స్థితిలో ఉన్నది ఎవరు అంటే అనామరూప వర్ణంబు న స్థూలంబు న కృశంబు న హ్రస్తంబు న దీర్ఘంబు న లఘువు న గురువు ననపచయంబు అని వర్ణిస్తూ ఉన్నాడు. నామరూపాదరహితమైనటువంటి ఒక పరతత్వం ఉన్నది, అది శివజ్యోతి బ్రహ్మజ్యోతి స్వరూపంచ అని చెప్పబడ్డట్లుగా కేవల సచ్చిదానంద స్వరూపమైనటువంటి పరమాత్మ ఉన్నాడని. ఆ పరమాత్మ యొక్క సంకల్పం చేత లీలా కైవల్యంబున లోక మర్యాద ఆచరించి నిజ శరీరంబున అనొక్క శక్తిని కల్పించే. అతడు తన యొక్క మహాతేజంలోంచి ఒక శక్తిని ఆవిర్భవింపజేసేట. ఆ శక్తి ఎవరు అంటే ప్రకృతి. అది ఆ శక్తి ప్రకృతి రూపంబగు నీవా. ఆ శక్తి ఎవరు అంటే ప్రకృతి వైన నువ్వే ఓ పార్వతి అని చెప్తున్నాడు శివుడు. ఆ పరబ్రహ్మంబు పురుష రూపుండైన నేను, నా శక్తి నువ్వు, నేను నేను అని చెప్తున్నాడు. అంటే ఆ పరబ్రహ్మని నేను శివాకృతిని ధరిస్తే నా యొక్క శక్తి వైన నువ్వు ప్రకృతి రూపాన్ని ధరించేవు అని. అప్పుడు వీరిరువురు విహరించడానికని ఆ శివజ్యోతి నుండి వచ్చినటువంటి ఒక మహాకాంతిపుంజమయమైన ఒక లోకం ఆవిర్భవించిందిట. ఈ విషయం మనకి బ్రహ్మ వివృత పురాణంలో కూడా చెప్పబడుతూ ఉంటుంది. ఇతరత్రా ఉన్నటువంటి శైవ వాంగ్మయంలో ఈ కాశీ ఆవిర్భావం చెప్పబడింది అన్నమాట. ఆ శివమయమైనటువంటి ఒక వెలుగు పుంజం, శివుడి జ్యోతి అయితే అతని నుంచి వచ్చినటువంటి వెలుగులో ఒక పుంజము ఒక లోకంగా ఏర్పడింది. అది ఏర్పడిన తర్వాతే గ్రహ నక్షత్రాదులన్నీ ఆవిర్భవించాయట. ఈ ఏర్పడినటువంటి ఆ క్షేత్రం ఏదైతే ఉందో జ్యోతిర్మయ క్షేత్రం, అదే కాశీక్షేత్రము అని వివరిస్తూ ఉన్నాడు కుమారస్వామి అగస్త్యునకు. నమశివాయ సాంబాయ శాంతాయ పరమాత్మని.